అనంతకరుణ మయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇస్లాం పరిచయం. ఆచరణాత్మకమైన సమతుల్యమైన జీవన విధానం ఇస్లాం. దైవంతో సన్నిహిత ప్రత్యక్ష సంబంధాన్ని తెలియజేసేది ఇస్లాం. విశ్వజనీనమైన సర్వకాల సర్వావస్థల్లో మానవాళికి మార్గదర్శకత్వం చూపించే జీవన విధానం ఇస్లాం. ఇస్లాంలోని కొన్ని మౌలిక విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్లాం అంటే ఏమిటి? ఒకే ఒక్కడైన నిజమైన దేవుని విశ్వసించి ఆయన్నే ఆరాధించడం ఇస్లాం. అరబీలో దైవాన్ని అల్లాహ్ అంటారు. ప్రవక్త ముహమ్మద్ ఆయనపై శాంతి కురియునుగాక దేవుని చిట్టచివరి ప్రవక్తగా విశ్వసించడం. ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరు ముస్లిం. దాదాపు 1.5 బిలియన్ల ముస్లింలు ప్రపంచంలో నివసిస్తున్నారు. ఇస్లాంను అనుసరించేవారిని ముస్లిములు అని అంటారు. వారు ఏ జాతికైనా, ఏ ప్రాంతానికైనా, ఏ వర్ణానికైనా చెందినవారు కావచ్చు. విశ్వాసము మరియు వైఖరి. దేవుడు తన చిహ్నాల ద్వారా తనను గుర్తించాలని చెబుతున్నాడు. దేవుని గుర్తించడం మనిషి బాధ్యతగా దేవుడు తెలియజేశాడు. ఈ జీవిత పరీక్షలో ఇది కూడా ఒక భాగం. సరి అయిన వైఖరి లేనట్లయితే ఎంత సమాచారం తెలిసినా, ఎంత చెప్పినా ఒక మనిషి విశ్వసించడం అనేది జరగదు. నిష్పక్షపాత వైఖరి మరి అవగాహన గుణం ఉండాలి. ముందస్తు అడ్డంకులు, విశ్వసించడానికి వ్యతిరేకమైన అపోహలు ఉండరాదు. విధేయత మరియు నిజాయితీ ఉండాలి. గర్వము అహంకారము ఉండరాదు. మన లక్ష్యం గురించి ఆలోచన, దేవుని చిహ్నాలను గుర్తించే వైఖరి ఉండాలి. కేవలం భౌతిక ప్రపంచంపై దృష్టి మాత్రమే ఉండరాదు. దేవుని చిహ్నాలను గుర్తించే వైఖరి ఉండాలి. అన్నింటినీ అర్థం లేనివిగా తోసిపుచ్చేటువంటి వైఖరి ఉండరాదు. లిస్వ ఆవిర్భావానికి కారణం. దేవుని విశ్వసించడానికి మొదటి కారణం విశ్వ ఆవిర్భావానికి సంబంధించినది. విశ్వం ఎలా ఉనికిలోకి వచ్చింది? ఏదీ లేని స్థితి నుంచి వచ్చిందా? ఏదీ లేని స్థితి నుంచి ఏదీ రాదు కాబట్టి ఇది నిజం కాదు. తనకు తానే సృష్టించబడిందా? ఈ మాట అహేతుకమైనది. ఒక తల్లి తనకు తానే జన్మనిచ్చిందని చెప్పడం ఎలా సాధ్యమవుతుంది? అనాది నుంచి విశ్వం ఉందా? లేదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం విశ్వం ఎల్లప్పుడూ లేదు. ఒక ప్రారంభం అంటూ దీనికి ఉంది. ఇది సృష్టించబడిందా? అవును. ముస్లింల విశ్వాసం ప్రకారం విశ్వానికి అతీతమైన శక్తి దీన్ని సృష్టించింది. ఆ శక్తి పేరే దైవం. అయితే దేవుణ్ణి ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించబడలేదు. విశ్వం ఇతర సృష్టి మాదిరిగా ఆయన సృష్టించబడలేదు. ఆయన నిత్యుడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఆయనకు ప్రారంభమంటూ లేవి. రెండవ కారణం, విశ్వంలో క్రమబద్ధత. దేవుడు ఉన్నాడని విశ్వసించడానికి మరో చాలా సరళమైన కారణం విశ్వంలోని క్రమబద్ధత గురించి ఆలోచించాం. ఏదైనా క్రమబద్ధంగా ఉంటే అందులో వివేచన వివేకాలున్నాయని అర్థం. మన సౌర కుటుంబంలో అత్యున్నత స్థాయి క్రమబద్ధత ఉంది. సంక్లిష్టమైన భౌతిక నియమాలు, చట్టాలు పనిచేస్తున్నాయి. విశ్వంలోని ఈ క్రమబద్ధత సృష్టికర్త వివేచన వివేకాలను సూచిస్తాయి. విశ్వంలోని అనేక అంశాలను పరిశీలిస్తే జీవానికి తోడ్పడేవిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఏ కాస్త తేడా వచ్చినా జీవం అనేదే మిగలదు. ఉదాహరణకు ఓజోన్ పొర, భూమిపై పొర మరియు మందం, వాతావరణంలో ఆక్సిజన్, సూర్యుని నుంచి దూరం, సూర్యుడు భూమి చంద్రుల పరిమాణంలో ఖచ్చితమైన కొలతలు. ఇలాంటి అద్భుతమైన, సంక్లిష్టమైన, మహోన్నతమైన విశ్వం దానికదే ఆవిర్భవించింది యాదృచ్ఛికంగా. ఎలాంటి పర్యవేక్షణ పర్యవేక్షకుడు లేకుండా ఏర్పడింది అని ఎవరైనా అనగలరా? ఇస్లాం వైజ్ఞానిక ఆలోచనలను పరిశోధనలను ప్రోత్సహిస్తుందని గుర్తించాలి. దేవుడు తన సృష్టిలో పొందుపరిచిన అనేక నియమాలను అర్థం చేసుకోవడానికి, దేవుని శక్తి సామర్థ్యాలను గుర్తించడానికి సైన్స్ తోడ్పడుతుంది. మూడవ కారణం, దైవిక అవతరణలు మరియు దివ్య ఖురాన్. దేవుని ఉనికికి సంబంధించిన బలమైన వాదనను దివ్య ఖురాన్ మనకు అందిస్తుంది. దివ్య ఖురాన్ శైలి, అందులోని వివేచన, మార్గదర్శనం, వాగ్ధాటి, పాఠకుని సంబోధించే అద్భుతమైన పద్ధతి, ఇవన్నీ సాటిలేని. ఈ ఖురాన్లో లోపాలు వైరుధ్యాలు లేవు. దేవుని గురించి స్వచ్ఛమైన స్పష్టమైన నిర్వచనాలున్నాయి. అరబీ సాహిత్య సౌందర్యానికి అద్భుత ఉదాహరణ. నిరక్షరాస్యుడైన ప్రవక్త మొహమ్మద్, ఆయనపై శాంతి కురియునుగాక, ఆయన ద్వారా అవతరించింది. 1400 సంవత్సరాలుగా ఎలాంటి మార్పులు లేకుండా భద్రంగా ఉంది. మానవ ప్రవృత్తి గురించి లోతైన భావాలు ఇందులో ఉన్నాయి. కోట్లాది మంది కంఠస్థం చేస్తున్నారు. ఇందులో వైజ్ఞానిక వాస్తవాలు, ఆ కాలంలో ఎవరికీ తెలియని వైజ్ఞానిక వాస్తవాలు కూడా ఉన్నాయి. భూమిలో ఎన్నో నిదర్శనాలున్నాయి, స్వయంగా మీలోనూ ఉన్నాయి. మీరు ఆలోచించరా? దివ్య ఖురాన్ 51వ అధ్యాయం 20-21 వాక్యం. దేవుడు ఎవరు? ఇస్లాంలోని అద్భుతమైన విషయం ఏమిటంటే, ఎలాంటి రాజీ లేకుండా దైవానికి సంబంధించి సమగ్రమైన, సంపూర్ణమైన, సమున్నతమైన ఏకత్వ భావనను ఆమోదిస్తుంది. దేవుడు ఒక్కడే, ఒకే ఒక్కడు, అద్వితీయుడు. ఆయనకు ప్రత్యర్థులు, సాటి సమానం, భాగస్వాములు, భార్యాబిడ్డలు ఎవ్వరూ లేరు. అన్ని ఆరాధనలకు అర్హుడు దేవుడొక్కడే. ప్రత్యక్షంగా మధ్యవర్తులు లేకుండా కేవలం దేవునికి మాత్రమే జరిగే ఆరాధనలు. ఆయన పరిపూర్ణుడు, లోపరహితుడు. ఆయనకు ఎలాంటి పరిమితులు లేవు, ఎలాంటి బలహీనతలు లేవు. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. మనం పరిపూర్ణంగా లేమన్నది ఆయనకు తెలుసు. మన వల్ల పాపాలు జరుగుతాయని కూడా ఆయనకు తెలుసు. అయితే ఎల్లప్పుడూ మనం మన పొరపాట్లను గ్రహించి అంగీకరించాలి. నిజాయితీగా ఆయనను క్షమాభిక్ష వేడుకోవాలి. ఇస్లాంలో దైవభావనను అర్థం చేసుకునే ప్రయత్నంలో మనం ముందుగా యేసుక్రీస్తు అలైహిస్సలాం దైవశాంతి ఆయనపై కురియుగాక ఆయనకు ఇవ్వబడిన హోదా గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ విషయమై చాలా అయోమయం, అపోహలు, వాదనలు మనకు కనబడతాయి. ఇస్లాం ప్రకారం యేసుక్రీస్తు గౌరవనీయులైన దేవుని ప్రవక్త, దేవుని సందేశహరుడు. కాని ముస్లింలు ఆయన్ను ఆరాధించడం జరగదు. ఎందుకంటే ఆరాధనకు అర్హుడు కేవలం దేవుడు మాత్రమే. దేవుడే ఎందుకు యేసుక్రీస్తును సృష్టించాడు? దేవుడే యేసుక్రీస్తును సృష్టించాడు. దేవుడే సమస్తాన్నీ సృష్టించాడు. అందువల్ల యేసుక్రీస్తును దేవునిగా విశ్వసించడం, లేదా దైవకుమారునిగా విశ్వసించడం, లేదా తత్వంలో భాగంగా విశ్వసించడం, లేదా దైవాంశ సంభూతినిగా నమ్మడం అనేవి ఇస్లాంలో దేవునికి సంబంధించిన స్వచ్ఛమైన బోధనలకు విరుద్ధమైన విశ్వాసాలు. యేసుక్రీస్తు దేవుడైనట్లయితే ఆయన ఎవరిని ప్రార్థించినట్లు? యేసుక్రీస్తుకు సంబంధించి క్రైస్తవ బోధనల్లో మనకు కనబడేదేమంటే, దేవుడు ప్రత్యేకంగా ఉన్నట్లు యేసుక్రీస్తు మాట్లాడటం, వ్యవహరించడం. ఉదాహరణకు యేసుక్రీస్తు దేవుని ప్రార్థించను అనేటువంటి వాక్యాలు మనకు బైబిల్లో కనబడతాయి. దేవుడు పరిపూర్ణుడు, అసంపూర్ణుడు రెండూ అని ఎలా చెప్పగలం? యేసుక్రీస్తు జన్మించారు. ఆయన ఆహారం తినేవారు, నిద్రించేవారు. ఆయనకున్న జ్ఞానం కూడా పరిమితమైనది. ఈ లక్షణాలన్నీ దేవుని లక్షణాలకు విరుద్ధమైనవి. దేవుడు పరిపూర్ణుడు, మనిషి అందుకు వ్యతిరేకం. దైవకుమారుడు అంటే నిజమైన అర్థమేమిటి? ప్రారంభకాలంలోని బైబిల్ భాషలో దైవకుమారుడు అనే పదాన్ని పుణ్యపురుషులను ఉద్దేశించి సాంకేతికంగా ఉపయోగించేవారు. చాలామంది పుణ్యపురుషులను దైవకుమారులుగా చెప్పడం జరిగేది. ఈ పదం కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే ప్రత్యేకంగా ఉపయోగించిన పదం ఎంతమాత్రం కాదు. భౌతికంగా, నైఘంటికంగా కుమారుని కలిగి ఉండడం అన్నమాట దేవునికి ఎంతమాత్రం వర్తించదు. దేవుడు ఏదైనా చేయగలిగినప్పుడు ఆయన మనిషిగా ఎందుకు రాకూడదు? దేవుడు ఎల్లప్పుడూ పరిపూర్ణంగానే ఉంటాడు. పరిపూర్ణత విషయంలో రాజీపడే పని ఏది ఆయన చేయడు. అంటే దైవలక్షణాలకు విరుద్ధమైన పనులేవి దేవుడు చేయడు. అందువల్ల దేవుడు మనిషిగా మారడం అంటే మనిషి లక్షణాలను స్వీకరించడం. అప్పుడు ఆయన పరిపూర్ణుడుగాను మిగలడు, దేవునిగాను మిగలడు. అనేక మంది ప్రవక్తలు, ప్రవక్త ఆదం, ప్రవక్త నూహ్, ప్రవక్త ఇబ్రాహీం, ప్రవక్త యేసుక్రీస్తు, ప్రవక్త మహమ్మద్, వీరందరిపై దైవ శాంతి కురియునుగాక. వీరి అందరి ఉద్యమం కూడా, వీరి అందరి సందేశం కూడా ఏమిటంటే ఏక దైవభావనను వాళ్లు నొక్కిచెప్పారు. అసత్య దేవుళ్లను, విశ్వాసాలను తిరస్కరించారు. దేవుణ్ణి ఎలా ప్రార్థించాలో తెలియజేశారు. సన్మార్గానికి ఉదాహరణగా వాళ్ళు నిలిచారు. దైవ విధేయతకు లభించే బహుమతి స్వర్గమని, దాని గురించి తెలియజేశారు. అవిధేయతకు శిక్ష నరకం అని హెచ్చరించారు. ఒకే ఒక్కడైనా నిజమైన దేవుని ప్రార్థించాలన్నా ఒకే మాదిరి విలువైన సందేశాన్నిచ్చి దేవుడు ప్రతి కాలంలోనూ దైవప్రవక్తలను ప్రవహింపజేశాడు. ముస్లింలు ప్రవక్తలందరినీ గౌరవిస్తారు, ప్రేమిస్తారు, కాని ప్రవక్తలను ఆరాధించరు. ప్రవక్తలకు దైవత్వాన్ని ఆపాదించరు. దైవత్వం అనేది కేవలం దేవునికి మాత్రమే సొంతం. జీవిత లక్ష్యం ఏమిటి? దేవుడు అత్యంత వివేక సంపన్నుడు. మనిషిని దేవుడు లక్ష్యహితంగా, గమ్యరహితంగా తిరగడానికి సృష్టించలేదు. కేవలం భౌతిక అవసరాలు, వాంఛలు తీర్చుకోవడానికి మనిషి సృష్టించబడలేదు. మనిషికి అత్యున్నతమైన లక్ష్యం అంటూ ఒకటి ఉంది. ఒకే ఒక్క దేవుని గుర్తించి ఆయన్ను మాత్రమే ఆరాధించడం. ఆ విధంగా మనం దేవుని మార్గదర్శనం ప్రకారం జీవితం గడపగలం. ఈ మార్గదర్శనం మనకు అన్ని రంగాల్లోనూ సంతృప్తికరమైన, సాఫల్యవంతమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడుతుంది. దేవుని అపరిమితమైన జ్ఞాన వివేకాల ప్రకారం ఆయన మనల్ని సృష్టించి తనను గుర్తించే అవకాశాన్ని కల్పించాడు. మన జీవితాలను అనుభవిస్తూ మన స్వంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనిచ్చాడు. ఇస్లాం సంపూర్ణమైన, ఆచరణాత్మకమైన జీవన విధానం. సమతులమైన, చక్కని సమాజానికి తోడ్పడేలా ముస్లింలను అది తీర్చిదిద్దుతుంది. ఇస్లాంలో ఆరాధన అన్నది కేవలం ప్రార్థనలకు, వేడుకోళ్లకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఒక విస్తృతమైన పదం. దేవుని ప్రసన్నత లభించే ప్రతి పని ఆరాధన కిందకే వస్తుంది. నిజాయితీగా సంపాదించి జీవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, అణచివేతను ప్రతిఘటించడం, న్యాయం కోసం నిలబడటం, అనాథలను ఆదుకోవడం, పొరుగువారి పట్ల సానుభూతితో ఉండడం, పర్యావరణ పరిరక్షణ, దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉండటం, సహనం, వినమ్రత కలిగి ఉండడం, సత్యాన్ని మాత్రమే పలకడం, సమాజానికి ఉపయోగపడడం, కుటుంబానికి అవసరమైన సదుపాయాలు కల్పించడం, ఆరాధనకు సంబంధించిన పనులన్నింటిలోనూ దేవుని ప్రసన్నత పొందాలన్నది ముఖ్య ఉద్దేశంగా ఇస్లాం తెలియజేస్తుంది. ఇస్లామియా మార్గదర్శనం ప్రకారం వాటిని తప్పనిసరిగా చేయాలి. ఇస్లాం ఏమంటుంది? మహిళలు. ఇస్లాంలో మహిళలకు అత్యున్నతమైన గౌరవమర్యాదలున్నాయి. వారి పట్ల ప్రేమతో, గౌరవంతో, మర్యాదగా వ్యవహరించాలి. వారు పురుషునికి భాగస్వాములు. వారి పట్ల అణచివేతను ఎత్తి పరిస్థితుల్లోనూ సమర్థించడం జరగదు. టెర్రరిజం. సమాజ శ్రేయం కోసం అణచివేత విస్తరించకుండా ఉండడానికి, న్యాయాన్ని పెంపొందించడానికి జరిగే పోరాటాన్ని ఇస్లాం అనుమతిస్తుంది. అయితే అమాయకులైన, నిరాయుధులైనటువంటి ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత కఠినమైన చర్యగా ఇది పూర్తిగా ఇస్లాం నిషేధిస్తోంది. ధర్మసమ్మతమైన ఆహారం, హలాల్ ఆహారం. ముస్లింలు తినడానికి అనుమతించబడినవన్నీ హలాల్ ఆహారం. పశుమాంసం, పక్షి మాంసాలను వాటికి అతి తక్కువ నొప్పి కలిగేలా జివాహ చేయాలి అని చెప్తోంది. జివాహ చేస్తున్నప్పుడు దేవుని పేరును స్మరించాలి అని కూడా తెలియజేస్తుంది. పరిణామక్రమం. దేవుడు మొదటి మానవుడిని సృష్టించాడు. ఆయనే ఆదం. సంపూర్ణంగా మనిషి ఆకారంలో సృష్టించాడు. కోతుల నుంచి మనిషి ఉద్భవించాడన్న వాదనకు ఇది పూర్తి వ్యతిరేకమైనది. దీన్ని సైన్సు ప్రత్యక్షంగా నిరూపించనూ లేదు, ఖండించనూ లేదు. ఎందుకంటే ఇది ఒక చారిత్రకమైన, ఒకే ఒక్కసారి జరిగిన సంఘటన. ఇది ఒక దైవ మహిమ. మనిషి తప్ప మిగిలిన ప్రాణుల గురించి ఇస్లామియా గ్రంథాలు ఏమీ చెప్పలేదు. దేవుడు తనకు ఇష్టమైన స్థితిలో, పద్ధతిలో పరిణామక్రమం ప్రకారమో లేక వాటి ప్రస్తుత ఆకారంలోనో తనకు ఇష్టమైనటువంటి రీతిలో మానవుల్ని ప్రపంచాన్ని సృష్టించాడు. ఒక ముస్లిం జీవన దృక్పథం ఎలా ఉండాలి? దేవుని కారుణ్యం పట్ల ఆశ, దేవుని కోపం పట్ల భయం, ఈ రెండింటి మధ్య సమతుల్యం కలిగి ఉండాలి. ఒక ఉత్తమమైన లక్ష్యం ఉందని తెలుసుకోవాలి. మంచి జరిగితే కృతజ్ఞత చూపడం, చెడు జరిగితే సహనం వహించడం చెయ్యాలి. దేవుని పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉండడం, దేవుని అనుమతి లేనిదే ఏదీ జరగదని విశ్వసించడం చెయ్యాలి. ఈ జీవితం ఒక పరీక్ష అని, ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడని భావించాలి. తనకు లభించినదంతా దేవుని తరపున లభించిందని భావించాలి. తన చేతుల్లో ఉన్న పనుల విషయమే శ్రద్ధ కలిగి సాధ్యమైనంత ఎక్కువగా ప్రయత్నం చెయ్యాలి. మానవులకు తగిన మార్గదర్శనం లభించాలన్న నిజాయితీతో కూడిన ఆశ, ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని వద్దకు మరలి వెళ్ళి ఆయనకు జవాబు చెప్పుకోవాలని దృఢంగా నమ్మాలి. ఇవే ఒక ముస్లిం కలిగి ఉండవలసిన జీవన దృక్పథాలు. ఇంకా వివరాలకు సంప్రదించండి ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ 0406832783.